अखण्डमण्डलाकारम् व्याप्तम् येन चराचरम् यत्पदम् दर्शितम् येन तस्मै श्रीगुरवे नमः। परम प्रेमस्वरूपुलु मास्टर् पुट्टिनरोजु ईरोजु October 14, 1948 నకిలీ పట్టుకునే సమ్ 2:42 మధ్యాహ్నం ఆ టైంలో పుట్టారు. మాస్టర్ డీటెయిల్స్ ఎక్కువ చెప్పలేదు కానీ నాకు ఇప్పుడు కొంచెం చెప్తూ ఉండేవారు. ఆయన ఆవుకి ఆనుకుని గంటల గంటలు కూర్చుంది, ఆవు వీపు మీద పడుకుని లేక సరస్వతి చేస్తుండేవారు. సరస్వతి మంత్రం గంటల గంటలు చేశారు. అప్పుడు చెప్పినప్పుడు దాని గురించి పెద్దగా తెలియలేదు కానీ మనం చేసే పనులన్నీ మామూలు కర్మలు, అంటే మన కర్మలు మామూలువి, మన భౌతిక ఈ తలానికి సంబంధించిన కర్మలు అన్నమాట. అలా కాకుండా మన కర్మలన్నీ దివ్య కర్మలు అవ్వాలి. అంటే కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో, నా కర్మలన్నీ దివ్య కర్మలని. అలాంటి దివ్య కర్మలు అవ్వాలి అంటే ఒక వ్యక్తి ఎవరైనా సరే మొట్టమొదట సరస్వతితో మొదలు పెట్టాలి. అందుకని మనకు అసలు పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తున్నప్పుడు సరస్వతికి సంబంధించిందే ఇస్తారు దీక్ష. నాలుక మీద బీజాక్షరాలు రాయడం కానీ, అలాగే పలక బల్పం బట్టి రాయించడం కానీ, ఇవన్నీ కూడా సరస్వతివే. సరస్వతి ఉపాసనతోనే అసలు మనకు గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన తర్వాతే మిగతావన్నీ జరుగుతుంటాయి. అది చెప్పినప్పుడు అంతగా అర్థం కాలే కానీ తర్వాత అరవిందులు ఏం చేస్తారంటే గాయత్రి మంత్రం లాంటి సరస్వతి మంత్రం ఒకటి ఆయన సొంతంగా ఒకటి విశ్వామిత్రుడు వాడు గాయత్రి కనిపెట్టినట్టుగా, అదే దర్శించినట్టుగా ఆయన ఒక తత్సవితుర్ వరం అని ఉంటుంది దాంట్లో. తత్సవితుర్ వరేణ్యం కాకుండా ఆ మంత్రం పూర్తిగా గుర్తులేదు నాకు. అది చాలా కాలం చేస్తారు ఆయన. దాని ఎఫెక్ట్ ఏంటంటే వర్క్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చెయ్యాలి, ఏ పని అన్నా సరే ఎంత బాగా చెయ్యాలి, ఎలా చేస్తే అది పూర్తిగా కంప్లీట్ అవుతుంది అనే జ్ఞానం అంతా కూడా మనకు దాని వల్ల వస్తుంది. సరస్వతి విజ్ఞానం వల్ల, సరస్వతి మాత అనుగ్రహం వల్ల మనకు పనులని ఎలాగ బాగా చెయ్యగలం పూర్తిగా అనేది మనకు మనలోకి అవతరిస్తుంది మన మనసులో. అది ఆ తర్వాత చాలా విషయాలు వాటికి మీకు అందరూ రకరకాలుగా మనకు రామకృష్ణ కథామృతం అని రాజలక్ష్మి గారు రాసిన వాటిల్లో జ్యోతిలోంచి అవన్నీ తెలుసు. అలాగే చాలామందికి ఆ పుస్తకం చదివే ఉండొచ్చు. దాంట్లో డీటెయిల్స్ కాకుండా రామదీక్ష ఎలా ఇచ్చారు చెప్పారు ఒకసారి మాస్టర్కి. రామదీక్ష ఎలా వచ్చిందంటే ఒక ఊరు వెళ్తుంటే రైల్వే స్టేషన్లో నుంచుంటే ప్లాట్ఫామ్ మీద ఒక సాధువు కనిపించి నీకు రామదీక్ష ఇస్తారా అని చెప్పి చేపట్టుకు తీసుకెళ్ళి ఎట్ల కింద కూర్చోబెట్టి రామదీక్ష ఇచ్చేసేట. అలాగే సీతాదేవిని చూశాను నేను, సీతాదేవి మా ఇంటికి వచ్చేది. ఇలాంటివన్నీ వినటానికి గొప్పగా ఉండొచ్చు, లేకపోతే మనకి ఒక రకమైన క్యూరియాసిటీ పెరగచ్చు. ఒకటేంటంటే ఇలాంటివి తెలుసుకోవడం వల్ల మనకు ఓహో అలాంటివి జరిగేస్తానికి అవకాశం పూర్తిగా ఉంది అని నమ్మకం కలుగుతుంది. రెండోది ఏంటంటే మనం ఎవరి దగ్గరికన్నా వెళ్ళాం ఒక పని అవ్వాలంటే కలుస్తాం, లేకపోతే ఊరికే ఏమీ పని పాట లేకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్ళి కలవం. కాబట్టి ఒకళ్ళు మన దగ్గరకు వచ్చారంటే వాళ్ళకి మనకి ఏదో సంబంధం ఉందని ఒకటి, రెండోది మన చేత ఏదన్నా పని చేయించుకోగలం, వీళ్ళ చేత పని జరుగుతుంది అని నమ్మకం కలిగినప్పుడు ఎలాగైతే పరమపూజ్య గురుదేవులకి వాళ్ళ గురువుగారు వచ్చి కనిపించి క్రితం జన్మలన్నీ చూపించి ఈ జన్మలో కూడా నీకు నేను మార్గదర్శనం చేస్తాను నా శిష్యుడు నువ్వు అని చెప్పి ఆయన్ని నడిపించారు. ఆయన వచ్చినట్టుగానే ఒక సీతాదేవి వచ్చిన ఒక మిగతా దేవతల్లో రామకృష్ణ పరమహంసకి అందరి దేవతలను సాక్షాత్కరింప చేసుకున్న దాని ప్రయోజనం ఏంటి అంటే ఈ ప్రస్తుత కాలంలో ఈ భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం గురువులందరి కార్యక్రమం, ఇదే ఒక్కడదో కాదు మొత్తం అందరిది, అలాంటి అందరి కార్యక్రమం అయిన ఈ కార్యక్రమంలో ద కోఆపరేషన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ దేవ కింగ్డమ్ అని ఉంటుంది. కాస్మిక్ ఫైర్లో దేవతల గురించి బాగా డీటెయిల్స్ ఉంటాయి, ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్. అది మనకు ఎందుకు చెప్పుకుంటామంటే ఈ దేవతలతో సంబంధం ఏర్పరచుకోవడం అంటే ఏంటి, మనకు దేవలక్షణాలు వస్తాయి, మనలో దేవలక్షణాలు పెరిగే కొద్దీ మనం ఆ దేవతతో సంబంధం ఏర్పరచుకుంటున్నట్టు. ఈ నవరాత్రులలో మనం గాయత్రి మంత్ర జపం చేయటం వల్ల ఆ మహాశక్తి ఏదైతే ఉందో, గాయత్రి శక్తి, సవితాశక్తి ఏదైతే ఉందో, గాయత్రి మాత యొక్క అనంత శక్తుల్లో మనం శ్రీం శ్రీం క్లీం కాళీ సరస్వతి లక్ష్మి, సరస్వతి లక్ష్మి కాళీ శ్రీం శ్రీం క్లీం ఈ మూడుతోటి సంబంధం ఏర్పరచుకుంటున్నాం. ఏర్పరచుకుని మనలో ఈ సంబంధం ఏర్పరచుకుని మనలో ఆ లక్షణాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామంటే యుగసంధి అయిపోయింది, ఇప్పుడు యుగ నిర్మాణ కార్యక్రమాలు, ఆ యుగ నిర్మాణ కార్యక్రమాలు ఇంకా కష్టమైనవి. మామూలుగా యుగ సంధి కాలం దాటడం ఎంత కష్టమో ఈ తర్వాత నిర్మాణం చేసే కార్యక్రమం కూడా అంత కష్టం. అందుకని మనం లక్ష్మి సరస్వతి కాళి, సరస్వతి ఏమో బుద్ధికి ఆదర్శాలకి ప్రతీక, లక్ష్మి ఏమో వైభవానికి సంపదకి ప్రతీక, క్లీం అంటే భౌతికమైన వాటిలన్నిటికీనేమో కాళి ప్రతీక. ఈ రకంగా మనం మనస్సుకి సంబంధించి అలాగే భౌతికమైన దానికి సంబంధించి మన దగ్గర మనోమయానికి సంబంధించి ప్రాణమయానికి సంబంధించి అన్నమయానికి, అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ కోసం ఈ మూడిటికీను ఈ మూడు బీజాక్షరాలతో కూడిన గాయత్రి చేయమని గురువు గారు ఇచ్చారు. అసలు గురువుగారు జీవిత చరిత్ర బాగా చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే నా మనస్సు నేను స్వాధీనంలో ఉంచుకున్నాను, ఆ మనస్సు స్వాధీనమైన మనస్సుతోటే నేను ఈ చమత్కారాలు అన్నీ చేస్తున్నాను అని. అలాగే గాయత్రి మహావిజ్ఞానంలో కూడా మనస్సును అధీనం చేసుకుంటే ఎన్ని విశ్వంలో ఎన్ని రకాల పనులన్నా చేయొచ్చు. అందుకే మనస్సు అధీనంలో ఉంచుకోవడం అంటే ఏంటి, మనస్సు అధీనంలో ఉండకపోవడం అంటే ఏంటి అది కూడా తెలియదు. ఏదో కాస్త ఆలోచించడం, అది పూర్తిగా చేయటం లేకపోతే అక్కడ ఆపేయటం, జనరల్గా చెయ్యం, ఇంకొకటి ఏదో వస్తుంది త్వరలోకి అది ఆలోచిస్తాం, అది కాస్త చేస్తాం, ఇలాగ సగం సగం పనులు పూర్తిగా ఏ పనులు చేయకుండా ఉండడం, ఆ చేసే పనులు కూడా అన్ని భౌతికమైన సుఖ సంతోషాలని మన కోరికల్ని తృప్తిపరిచేవి గాను, మన భౌతిక సంపదల్ని పెంపొందించేవి గాను ఉన్న వాటిలన్నింటినీ కనుక మన లైఫ్ అటెన్షన్ అంతా దాని మీద ఉంటే మనస్సు అధీనంలో లేనట్టు లెక్క అంటారు గురువు గారు. అదేంటి మరి ఇవన్నీ అవసరం కాదా, అవసరం కాదా అవసరం అనే ప్రశ్న ఇప్పుడు మనం చర్చించటం లేదు. ఆయన చెప్పేది ఏంటంటే గురువుగారు బుద్ధి ఎప్పుడైతే మనస్సును అధీనంలో తీసుకుంటుందో, ఎక్కడైతే వివేకాన్ని ఉపయోగిస్తాము, ఎక్కడ మనకు ఇది ధర్మము ఇది అధర్మము కాబట్టి అధర్మం చేయకూడదని, ఇది ఈ యుగానికి ధర్మం ఏంటి ఆ యుగ ధర్మం పాటిస్తున్నాం లేదా, ధర్మం అంటే అది అంతే తప్ప మంచిదాన్ని కాదు. ఈ యుగానికి మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం లేకపోతే మనం ఇంకేమన్నా చేసుకుంటున్నాము, ఇదివరకు ఎప్పుడో యుగాల్లో ఇచ్చిన ఆ సాధనలన్నీ ఇప్పుడు అనవసరం అని కూడా ఇస్తున్నాం. ధౌతి నౌలి ఇలాంటివి అంటే ముక్కులో తాడు పెట్టుకుని ఈ ఒక ముక్కులోంచి ఇంకో వైపు నుంచి తీసుకొచ్చి దాన్ని ఇలా ఇలా తిప్పడం, అలాగే ఎప్పుడో బాబా గారు చేస్తారు ధౌతి, ఒక పెద్ద సన్నటి రెండు అంగుళాలు వెడల్పు, ఒక అంగుళం వెడల్పున్న గుడ్డను మింగేయడం, పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత మెల్లిగా దాన్ని మళ్ళీ బయటికి లాగడం, ఇలాంటివన్నీ కూడా హఠయోగానికి సంబంధించినవి. అవి ఇప్పుడు చేయకూడదు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని ఏం చెయ్యాలో అంత మాత్రమే గాయత్రి మహాయజ్ఞం మూడో పార్ట్లో ఇచ్చారు, అవే చేయాలి, అంతకంటే ఎక్కువ చేయకూడదు. క్లియర్గా ఉంది అది కూడా. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఒకటి, దేని మీద స్ట్రెస్ చేశారంటే మనోమయ కోశం మీదే స్ట్రెస్ వచ్చింది ఎప్పుడు కూడా. ఎందుకంటే మనస్సును అధీనంలో ఉంచుకుంటే అన్నీ ఆటోమేటిక్గా అధీనంలో ఉంటాయి. ఈ మనస్సును అధీనంలో ఉంచుకోవడానికి సాధనలు ఏమి ఇచ్చారు? త్రాటకం ఇచ్చారు, జపం ఇచ్చారు, ధ్యానం ఇచ్చారు, అలాగే కళలు కూడా. త్రాటకం, ధ్యానం, జపం. ఈ ధ్యానం గురువుగారు మనకు క్యాసెట్లో ఇచ్చారు, ఎలాగ ఎలాగ ధ్యానం చేయించారు. మూడు శరీరాల ధ్యానం ఉంది, అలాగే అమృత అవతరణ సాధన, అలాగే సాయంత్రం పూట మనం ఫ్లూట్ తోటి వింటాం క్యాసెట్లు, లయ యోగం, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి సంబంధించిన. మళ్ళీ అవన్నీ లయ యోగం మనోమయ కోశానికి సంబంధించింది కాదు. మనోమయ కోశానికి సంబంధించినంతవరకు మనం జపమే ముఖ్యంగా పెట్టుకోవాలి. ఈ జపం చేయటం, ఆ జపం చేస్తున్నప్పుడు ఉన్న నియమాలు పాటించడం, ఇవన్నీ ఎందుకు అంటే మన మనస్సుని మన అధీనంలోకి తెచ్చుకోవటం. ఉద్ధరే ఆత్మన ఆత్మానం అని అంటాడు భగవద్గీతలో. ఎవరి మనస్సు అధీనంలో ఉంటుందో వాళ్ళ మనస్సు అధీనంలో ఉండటం వాళ్ళు వాళ్ళు స్వర్గ సుఖాలను అనుభవిస్తారు, లేకపోతే నరకంలో పడతారు. ఏదైనా సరే మనస్సు చేతిలోనే ఉంది, ఆ మనస్సుతోటే మనం ఊహిస్తాం ఏదైనా. కాబట్టి మన ఊహాశక్తి ఏదైతే ఉందో, మన కల్పన శక్తి ఏదైతే ఉందో, దానివల్ల మనం అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళలాగా ఎందుకు పనికిరాము మేము అని బాధలతోటి, ఏమిటో ఇలా అయిపోతుంది నాకు, ఏదో జరిగిపోతుందని ఆ ఊహే తప్ప అక్కడ ఏమి ఉండదు. అలాగా జీవితాన్ని పాడు చేసుకోవటం అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉన్న దాని నుంచి ఇంకా ఎలాగ ఉన్నతి చెందాలి అని ఒక ఆశతోటి, ఆశావహ దృక్పథం అంటాం, అలాంటి దాంతో మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా మనం హయ్యర్ లెవెల్స్కి రీచ్ అవుతాం. ఇవాళ మటుకు మనం ఇది మీకు అందరికీ తెలిసిన విషయమైనా మళ్ళీ ఎందుకు చెప్పుకుంటామంటే, మనస్సు యొక్క ఇంపార్టెన్స్ ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ మనస్సుని మనం ఎంత మన పూర్తి అధీనంలో ఉండడం, దీనికి ఒక మనిషి ఎలా చెడిపోతాడు అని చెప్పి ఒక 8 స్టెప్స్ చెప్తాడు భగవద్గీతలో కృష్ణుడు. ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే, సంగాత్సం జాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిర్ధ్వంసాద్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. విషయాలని కోరుకోవడం వల్ల, అంటే రుచికరమైనవి తినాలి, నాలికకి విషయం అది, మంచి ఏవో మ్యూజిక్ వినాలి, పాప్ మ్యూజిక్, రాక్ కూడా ఇలాంటివన్నీ, లేకపోతే మంచి ఏవో మంచి మంచి పిక్చర్స్ వస్తున్నాయి అలాంటివి చూడాలి, లేకపోతే ఈ ఇంద్రియాల 5 సంబంధించిన సుఖాల్లోనే ఉండాలి మనం అనుకోవటం ఏదైతే ఉందో, వాటి గురించి ఒకసారి ఆలోచిస్తే వెంటనే వాటికి మనకు కనెక్షన్ వస్తుంది. కాబట్టి దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ధ్యాయతో విషయాన్ పుంస, అంటే పుంస అంటే మళ్ళీ మళ్ళీ, ధ్యాయతో అంటే ధ్యానం చేయటం వల్ల, దేన్ని? విషయాల్ని. కాబట్టి విషయాల్ని మళ్ళీ మళ్ళీ ధ్యానం చేయటం వల్ల మనకి వాటికి లింక్ ఏర్పడుతున్నట్టే, మనం మనస్సుతోటి దేన్ని ధ్యానం చేస్తే లింక్ ఏర్పడుతుందో మనం తెలుసుకోవటం చాలా సులభం. కాబట్టి లింక్ ఏర్పడాలంటే ఏం చేయాలి? ధ్యాయతో విషయాన్ పుంస బదులు దాన్ని కొంచెం మార్చి ఇలా చెప్పుకోవచ్చు, ధ్యాయతో భగవన్ పుంస. భగవంతుడిని కనుక మళ్ళీ మళ్ళీ మనం ధ్యానం చేస్తుంటే, ధ్యాయతో భగవాన్ పుంస సంగస్తేషూపజాయతే, దాంతో ఆయనకి మనకు సంగత్వం ఏర్పడుతుంది, మనకి ఆయనకి ఒక లింక్ వస్తుందన్నమాట. సంగాత్సం జాయతే కామ, సంఘం వల్ల ఏమవుతుంది? కోరిక వస్తుంది. ఏమని కోరిక వస్తుంది? భగవంతుని చూడాలని కోరిక వస్తుంది, భగవంతుని నావాడు అవ్వాలని కోరిక వస్తుంది. అది అవ్వకపోతే క్రోధం వస్తుంది, కానీ అక్కడ ఆపేయచ్చు మనం. ఎందుకంటే భగవంతుని ఎప్పుడైతే మనం ధ్యానించి మొదలు పెడతామో మనసులో ఉన్న దోషాలు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంటాయి, ఇంకా క్రోధం రాదు, అక్కడ కామం కూడా పోతుంది. ఏం మిగులుతుంది అంటే మనస్సు పవిత్రం అవుతుంది, నువ్వు తెలకాయటంలాగా అవుతుందన్నమాట. అయ్యి దాంట్లో సంపూర్ణంగా పరమాత్మ యొక్క వెలుగే ఎప్పుడు నిండుతుంది. ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకోవాలి. అదేంటంటే, జపం చేసిన తర్వాత వెంటనే అయిపోయింది కదా జపం అని చెప్పి లేచి వెళ్ళిపోకుండా ఇంకొంచెం టైం దానికి కేటాయించాలి. అప్పుడు ఏమవుతుందంటే, జపం అయిపోయిన తర్వాత మనస్సు బ్లాంక్గా ఉంటుంది. ఆ బ్లాంక్గా ఉన్నప్పుడు ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఈ మనస్సులోకి, ఓ జగన్మాత, గాయత్రి మాత, నీ దివ్యమైన తేజస్సుని ప్రసరించు అని. ఆ దివ్యమైన తేజస్సు, గాయత్రి మాత ప్రసరించే తేజస్సు నిజంగా ఫీల్ అవ్వాలి. నాకు అంటే ఎవరైతే జపం చేస్తున్నారో వాళ్ళకి ఈ గాయత్రి జపం అయిపోయిన తర్వాత గాయత్రి మాతకి నాకు ఒక ఘనిష్టమైన అంటే దృఢమైన విడదీయరాని ఒక సంబంధం ఏర్పడింది, అనుబంధం ఏర్పడింది. అమ్మ యొక్క అనుగ్రహం, అమ్మ నుంచి వచ్చే జ్ఞానము అనే ఋతుంభర ప్రజ్ఞ అనే వర్షం నా మనస్సు అంతా నిండిపోవుగాక, నా అంతరంగం అంతా నిండిపోవుగాక అని మనం దృఢంగా భావన చేయాలి. కాసేపు జపం అయిపోగానే, జపం అయిపోగానే అమ్మాయి ఇవాళకి జపం అయిపోయింది ఎలాగో కష్టపడి చేసామనే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలా కష్టపడి చేయకూడదు, ఇష్టపడి చేయాలి. విడగొట్టుకోవచ్చు, టైం ఒకేసారి అంతా చేయలేం కాబట్టి మనం కన్వీనియంట్గా ముక్కలు చేసుకోవచ్చు. కాసేపు అక్కడ, కాసేపు పొద్దున, కాసేపు మధ్యాహ్నం, కాసేపు. కానీ క్లియర్గా ఇచ్చారు, రాత్రి సూర్య అస్తమయం తర్వాత ఒక గంట లోపల అయిపోవాలి తప్ప దాన్ని దాటి చేయకూడదు. అంటే సూర్యాస్తమయం సపోజ్ ఆరింటికి అనుకోండి, రాత్రి ఏడులోగా జపం అయిపోవాలి. అలాగే తెల్లవారుజామున సూర్యోదయం, తెల్లవారు సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, సమ్వేర్ 5:54-6 అలా అవుతుంది అనుకోండి, 4 గంటల నుంచి 6 గంటల లోపల పొద్దున్న చేసేయాలి. మరి మధ్యాహ్నం అంతా చేయకూడదా అంటే ఇలాంటప్పుడు చేయాల్సిందే తప్పదు. ఎందుకంటే మనకు 27 మాలలు చేయడం అలవాటు లేదు కాబట్టి. ఒకవేళ ఎవరన్నా 9 రోజుల్లో చేయలేకపోతే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. విషయం ఏంటంటే రోజులు అవి కాకుండా జపం అయిన తర్వాత ఖచ్చితంగా ఒక 5 నిమిషాలన్నా 10 నిమిషాలన్నా కామ్గా అలాగే కూర్చోవాలి. కూర్చుని గాయత్రి మాత అనుగ్రహం నా మీద వర్షించాలి, నా ఎంటైర్ బీయింగ్. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మనం మూడే చెప్పుకుంటాం, అదేంటంటే మనస్సు, ప్రాణము, శరీరము సంపూర్ణంగా గాయత్రి మాత అనుగ్రహంతో నిండిపోయింది. అమ్మ నాలో కృతుంభరా ప్రజ్ఞగా అవతరించాలి అని మనం కోరుకుంటే ఖచ్చితంగా ఒక రోజుకి మనకు తెలుస్తుంది మన నెత్తిన ఏదో పడుతూ ఉన్నట్టుగా, దాని మన నెత్తిన పడి మన లోపలికి ప్రవేశిస్తున్నట్టుగా తెలుస్తుంది. అది ఒక పెద్ద వెలుగుగా కనిపించవచ్చు. ఆ వెలుగులో కనిపించే రంగు ముఖ్యం. అది బాగా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఎంతో సంతోషంతో ఆ మాట యొక్క అనుగ్రహం వర్షిస్తున్నప్పుడు నిజంగా గురువుగారు చెప్పినప్పుడు పులకిత్ తికసిత్ అన్న అంటారు చూసారా, అలా పులకించిపోతాం. పులకించడం అంటే ఏంటి, ఒళ్ళంతా ఒక్కసారి అలా జస్ట్ చిన్నగా షివరింగ్ వస్తుంది అన్నమాట. అది ఖచ్చితంగా తెలుస్తుంది ఆ పులకించడం అనేది. అవి పెట్టుకోవాలి మనసులో. ఈ మనస్సు మన అధీనంలోకి రావడంలో ఒక స్టేజ్ ఏంటంటే మనస్సు బ్లాంక్ అయిపోతుంది, ఎంప్టీ. వాయిస్ ఆఫ్ ది సైలెన్స్ మనం ఎప్పుడు వింటాము, మన మనస్సు పూర్తిగా బ్లాంక్ అయిపోయినప్పుడు. అలాగే గాయత్రి జపం అయిపోయిన తర్వాత, మనస్సు పూర్తిగా బ్లాంక్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు అడిగాం ఏమని, ఆ వెలుగుని ఋతుంభర ప్రజ్ఞగా నాలోకి అవతరించమని. అది ఎంత ఎక్కువ 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 ప్రసరిస్తూ ఉంటే మనలోకి, అంత ఎక్కువ ఎక్కువగా మన మనస్సు మన అధీనంలోకి రావడం, మెల్లిగా ఆ పరమాత్మ యొక్క శక్తి ఏదైతే ఉందో అది మన జీవితాలను నడిపించడం అవుతుంది. పరమాత్మ శక్తి మన జీవితం నడిపిస్తే మనం మన జీవితం మనం నడుపుకోమని అంటే అసలు మన జీవితం అంటే విడిగా ఉండకూడదు. ఎంత గురువు యొక్క ప్రణాళికయే ఈ జీవితం ఉంది అని నమ్మాలి ఫస్ట్. అయ్యో ఇలాగైతే మరి మా ఇంట్లో వాళ్ళ సంగతి ఏంటి, అలా భయపడక్కలేదు ఏమి, అవన్నీ జరుగుతూనే ఉంటాయి మామూలుగా, దానికి దీనికి అడ్డు రాదు. మాస్టారు మన బ్యానర్ ఇది అని చెప్తారని ఇది వరకు చెప్పుకున్నాం. యతీనాం బ్రహ్మా భవతి సారథి, యతులకి బ్రహ్మే సారథిగా వాళ్ళ జీవితాలు నడిపిస్తాడు అని దాని అర్థం. యతీనాం, యతులు అంటే నియమంగా తన మనస్సుని తన అధీనంలోకి తెచ్చుకున్నవాడు, అలాంటి వాడి జీవితాన్ని భగవంతుడు నడిపిస్తాడు అంటే ఆయనకి మనం చేతికి పగ్గాలు ఇవ్వాలి కదా, మన రథాన్ని పగ్గాలు. ఆయన ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే ముందర మనం మౌనంలోకి వెళ్ళాలి. మౌనంలోకి వెళ్ళాలంటే మనస్సుని అధీనంలోకి తేవాలి. మనస్సును అధీనంలోకి తేవాలంటే జపం చేయాలి. ఈ గాయత్రి నవరాత్రి సాధన అవన్నీ ఎందుకైనా అంటే అందుకే మన మనస్సు పవిత్రం అవటం, మనస్సు నిశ్చలం అవటం, ఏ ఆలోచనలు ఏ రకమైన సంకల్ప వికల్పాలు అనే ప్రక్రియ ఏదైతే ఉందో అవి లేకుండా ఉండడం. సముద్రం ఉందనుకోండి, ఎప్పుడు అలలు వస్తూనే ఉంటాయి. ఒక అల అలా ముందరకు వచ్చిందనుకోండి, వెంటనే అది ఎక్కడ కట్ అయిపోయి మళ్ళీ ఇంకో అల వస్తుంటుంది. ఆగిపోవడం అంటూ ఉండదు దీనికి. ఆ అలలు దాటి లోపలికి వెళ్తే సముద్రం అంతా స్వామ్గా ఉంటుంది, అలలే ఉండవు. అలాగే మనకు
చెప్పండి,
అలాగే మనం కూడా మన మనస్సు ఏదైతే ఉందో.
ప్రసాద్ గారు మ్యూట్ చేయండి, ప్రసాద్ గారు మ్యూట్.
మన మనస్సు ఎప్పుడైతే సంకల్ప వికల్పాలనే అలలు లేకుండా ఉంటుందో అప్పుడు సముద్రంలాగా గంభీరంగా శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాంటి మనస్సును సాధించడం అనేది ఫస్ట్ కండిషన్. ఆధ్యాత్మిక సాధనలో మనం ప్రగతి సాధించాలంటే, అభివృద్ధి చెందాలి అంటే ఈ మౌనము అనేది ఏదైతే ఉందో, సైలెన్స్ ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ ఖచ్చితంగా వెళ్ళడానికి మన మనసులో ఉన్న ప్రాణంలో ఉన్న దోషాలన్నీ పోవటానికి గాయత్రి చేస్తాం. అట్ ది సేమ్ టైం శక్తి వస్తుంది మనకు. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు మన మనస్సుని ఎప్పుడైతే మౌనంగా ఉంచామో అప్పుడు మనం అక్కడ ఉన్నప్పుడు ఏం చేయాలి అనే ప్రశ్న వస్తుంది చాలామందికి. ఇప్పుడు మౌనం అయిపోయి ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు చేయాల్సిన పని చెప్పుకుంటున్నాం. అదేంటంటే ఆ పరమాత్మ తేజస్సుని మనలోకి అవతరింప చేయమని అడగాలి. పరమాత్మ యొక్క శక్తినే జగన్మాత అంటాం. జగన్మాత ఎవరు? మళ్ళీ వేదమాత, దేవమాత, విశ్వమాత, గాయత్రి. కాబట్టి ఆ సవితాశక్తిని మనం ఎప్పుడైతే రుతుంభర ప్రజ్ఞగా మన మనస్సంతా నిండాలని ప్రేయర్ చేస్తున్నామో, ప్రార్థన చేస్తున్నాము, అప్పుడు మనకు ఆ సవితాశక్తికి ఖచ్చితంగా ఒక అవినాభావ సంబంధం ఏర్పడుతుంది, ఒక రిలేషన్ వస్తుంది. మనకు ఒక ఛానల్ ఓపెన్ అవుతుంది అన్నమాట. ఆ ఛానల్ ఓపెన్ అయ్యి అప్పుడు మనం కొంచెం ఊర్ధ్వంగా వెళ్ళినట్టుగా తెలుస్తుంది, అంటే పైకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. పైకి ఎక్కడికి వెళ్తామంటే భూమి మీదే ఉంటాం, ఈ శరీరంలోనే ఉంటాం, కానీ మనం ఈ శరీరానికంటే ఇంకా అతీతంగా కూడా ఉన్నామనే ఒక అనుభవం వస్తుంది. శరీరం ఎంతవరకు ఉంటుంది? తల నుంచి పాదాల వరకు ఉంటుంది. అలాగే ఈ కుడివైపు నుంచి ఎడమవైపు చేతులు, అలాగే ముందర ముఖం వెనకాల వీపు, అంతే. అలా కాకుండా ఆ స్టేజ్ వస్తే మనం కొంచెం ఈ శరీరం కంటే ఇంకా విస్తృతంగా ఇంకా ఎక్కడో ఉన్నాం అనే ఒక అనుభవం కూడా వస్తుంది. ఇక్కడ ఋతుంభర ప్రజ్ఞ మనలోకి అవతరింప చేయమని అడుగుతున్నప్పుడు పరమాత్మ, పరమాత్మ యొక్క శక్తి అభిన్నం రెండు. మనం పరమాత్మను పిలిచినా అదే పని అవుతుంది. జగన్మాత, గాయత్రి మాత నాలోకి అవతరించన్నా అదే జరుగుతుంది. అలా జరిగినప్పుడు ఆ శక్తి మనల్ని ఏం చేస్తుందంటే, మనకు ఇప్పుడు ఉన్న మామూలు మనస్సు ఏదైతే ఉందో ఈ మనస్సు దీన్ని అందుకోలేదు. ఇప్పుడున్న మనస్సు అందుకోలేదు. అందుకే గురుదేవులు ఏం చెప్పారు మనకు, వాటామై లేకపోతే హూయామై, వాటామై మా గురువు గారు ఇచ్చిన పుస్తకం పేరు. దాంట్లో మనకు మూడు రకాల మనసులు ఉన్నాయని చెప్పారు. ప్రవృత్త మనస్సు, ప్రబుద్ధ మనస్సు, ఆధ్యాత్మిక మనస్సు. ఆ ఆధ్యాత్మిక మనస్సు అనేది పనిచేయటం మొదలు. ఋతుంభర ప్రజ్ఞను ఎప్పుడైతే మనం మనలోకి ఆహ్వానించామో అప్పుడు ఆధ్యాత్మిక మనస్సు పనిచేస్తుంది. మన మనస్సుల్లో ఆ తేజస్సు పనిచేయదు. మరి అప్పుడు ఏమవుతుంది? అసలు జరిగేది ఏమిటంటే, మనం అలాగా జాగ్రత్తగా సాధన చేసుకుంటుంటే మన మనస్సు భగవంతుడి మనస్సుతో అనుసంధానం అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి? జపం చేసుకుంటున్నప్పుడు నా మనస్సు భగవంతుడి మనస్సుతో అనుసంధానమగుగాక. భగవంతుడి మనస్సులో ఏముంటుంది? మనస్సు అసలు శక్తి ఎక్కడ ఉంటుందంటే ఎవరికైనా మనస్సులోనే ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. అన్ని రకాల సృష్టిలో ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు మనస్సులో ఉంటాయి. శక్తులు ఉండటం, ఆ శక్తుల్ని రకరకాలుగా సృష్టిలో దాన్ని ఏమంటారు, ఆ ఫోర్సెస్ అన్ని పనిచేస్తుంటాయి. రకరకాల పేర్లు ఉన్నాయి వాటికి. మన భాష ప్రకారం ఏముంటాయి? లక్ష్మి, పార్వతి, సరస్వతి, దుర్గ, కాళి, ఏకవీర, తర్వాత తార, భద్రకాళి, చిన్నమస్త, ఇంకా భువనేశ్వరి, సమాత్మిక, ఇలాగ దశమహావిద్యులు ఏవైతే ఉన్నా అవన్నీ ఇంకా ఎన్నో రకాలు, అవన్నీ కూడా ఎన్ని ఉండొచ్చు, అన్ని రకాల శక్తులు మనస్సులోనే ఉంటాయి. ఆ మనస్సులో ఉన్న శక్తులన్నీ కూడా ఎప్పుడైతే మనం పరమాత్మ శక్తిని మనలోకి ఆహ్వానం చేశామో, మనం అప్పుడు ఏ కార్యక్రమం చెయ్యాలో ఆ కార్యక్రమానికి అనుగుణమైన శక్తిని ఆ తల్లి ప్రసాదిస్తుంది. అంటే అన్ని అన్ని శక్తులు నేను ఇచ్చేసేది. ఇప్పుడు యుగ నిర్మాణ యోజన కార్యక్రమాలకు ఏ శక్తి అవసరమో ఆ శక్తిని ఇస్తుంది. మనం ఎన్నన్న అడగచ్చు గురువుగారు, అందుకే అంటారు మీరు ఈ సాధన చేస్తే, ఈ మూడు శరీరాల సాధన, దీని నుంచి వచ్చే శక్తి మొత్తం మీరు ఈ కార్యక్రమానికే ఖర్చు పెట్టగలరు, ఇంకో దేనికి ఇది మీ ఇంకోలాగా ఉపయోగపడదని క్లియర్గా అవుతుంది. అవన్నీ ఎందుకు చెప్తున్నారంటే, దీన్ని ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకోకుండా కీలితం చేస్తారన్నమాట. అంతేనా మరి మనకు దానివల్ల మాకు ఉపయోగం ఏంటండి అంటే, ఈ కాలంలో మనం ఈ కొత్త యుగ ధర్మం ప్రకారం ఏమి చెయ్యాలో పనులు, అవి చేయటానికి ఆ సాధన ఇవ్వబడింది, అవి చేయటానికి కావాల్సిన శక్తి సంపాదించుకోవడానికి ఆ సాధన ఇవ్వబడింది. ఇది గుర్తుపెట్టుకుంటే మనం గాయత్రి మంత్ర జపం ఈ నవరాత్రుల్లో చేస్తున్నప్పుడు మనస్సు పరమాత్మ యొక్క మనస్సుతో అనుసంధానం అవుగాక అని అనుకోవాలి. అనుకుంటే అవుతుంది, అది సంకల్పం అన్నమాట. ఆ సంకల్పానికి ఆ శక్తి ఉంది, మనస్సే సంకల్పించగలదు. ఆ సంకల్పానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే, అది దివ్యమైనది అయితే ఖచ్చితంగా అవుతుంది. స్వార్థం అనుకోండి, స్వార్థమైన సంకల్పం అనుకోండి, అయితే అవ్వచ్చు లేకపోతే. నా మనస్సు గురువుగారి మనస్సుతో అనుసంధానం అయింది అనుకోవచ్చు కావాల్సింది, నా మనస్సు మాస్టర్ మనస్సుతో అనుసంధానం అయింది అనుకోవచ్చు, నా మనస్సు సాక్షాత్తు పరబ్రహ్మంతో అనుసంధానమైంది అనుకోవచ్చు. అనుకుని గాయత్రి చేయొచ్చు. గాయత్రి చేస్తే అప్పుడు వాళ్ళ మనస్సు ఏ రకంగా దివ్యమైన కర్మలు మాత్రమే చేసిందో, అలాంటి దివ్యమైన పనులు మన చేత కూడా చేయించేటట్టుగా మనకు ప్రేరణ అక్కడి నుంచి వస్తూ ఉంటుంది, అక్కడి నుంచి శక్తి మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాగైతే మనకు ట్రాన్స్ఫార్మర్ నుంచి ఇంట్లోకి కరెంట్ వస్తుందో, అలాగే ఒరిజినల్గా ఎక్కడైతే కరెంట్ ప్రొడ్యూస్ అవుతుందో అక్కడి నుంచి అన్ని చోట్లకి అలాగే వెళ్తుందో. గురువుగారు అంటారు బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి మీరు శాంతి కుంజు రండి. అలాగా శాంతి కుంజ్, శాంతి కుంజులో ఏమేం జరుగుతుందో అన్ని ఇచ్చారు. మినీ ఇలాంటి మినీ ఒక శాంతి కుంజు మీ ఊళ్ళల్లో కూడా చేసుకోండి అని అన్నారు. మన ఇల్లే ఒక మినీ శాంతి కుంజుగా చేసుకోవచ్చు. అక్కడ శాంతి కుంజులో ఏ కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అలా నిరంతరం జపం, లేకపోతే నిరంతరం చేయలేకపోయినా నియమంగా రోజు జపం, యజ్ఞం, తర్వాత బలివైశ్వదేవం, ఆ తర్వాత స్వాధ్యాయం, ధ్యానం, ఇవన్నీ వీలు బట్టి గంటల గంటలు కాకుండా ఒక గంటలోనో లేదా రెండు గంటలో మొత్తం కార్యక్రమాలు అయ్యేటట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. అలా కూడా మన ఇంట్లో ఒక శాంతి గుంజుగా చేసుకోవచ్చు. అప్పుడేమవుతుందంటే మన మనస్సు ఉద్ధరించబడుతుంది. ఎక్కడికి ఉద్ధరించబడుతుంది? భగవంతుడి మనస్సుకి మన మనస్సుకి తేడా లేని పరిస్థితి వచ్చేస్తుంది. ఆ సమయంలో సవిత యొక్క, జగన్మాత, గాయత్రి మాత యొక్క సంపూర్ణమైన శక్తి మొత్తం మనస్సులో ప్రతిఫలిస్తుంది. అప్పటి నుంచి ఏమవుతుందంటే మనకు మన ఆలోచనలు ఉండవు, మన కోరికలు ఉండవు, మన సంకల్పం ఉండవు. అక్కడి నుంచి ఏది వస్తే అదే మన సంకల్పం, అక్కడి నుంచి ఏ పని చేయమంటే అదే మన పని, అక్కడి నుంచి ఏ ఆలోచన వస్తే అదే మన ఆలోచన. మొదట్లో ఇది కొంచెం పూర్తిగా మన అర్థమైనట్టుగా ఉండదు, కానీ చేయగా కొంచెం టైం గడిచే కొద్దీ దాంట్లో ఉన్న అర్థం, దాంట్లో ఉన్న బ్యూటీ మనకు అర్థం అవుతూ ఉంటుంది. అర్థమైనప్పుడు నిజంగా మనం ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందగలం. ద గోల్ ఆఫ్ ద ఇవల్యూషన్ ఈజ్ టు ఇనాగరేట్ ద బుద్ధి ప్లేన్ ఆన్ ద ఎర్త్ కదా, అది కదా మా జ్వాలకులు గారు చెప్పి, అదే బుద్ధిమయ బుద్ధిమయ స్థలం ఏదైతే ఉందో, ఆ బుద్ధి అనేది ఏదైతే ఉందో, అది ఈ భూమి మీద అవతరింప చేయడం అనేది ఈ ఇవల్యూషన్కి గోల్. మనం ఆ గోల్ కోసమే మనం చేసే పనులని గుర్తుండాలి, ఆ గోల్ కోసమే చేస్తున్నాం ఈ గాయత్రి చెప్పమని మనకు గుర్తుండాలి. అందుకే కదా సద్బుద్ధి ప్రవర్ధనార్థం అని అంటున్నాం యాజ్ ఎ హోల్ అందరికీ. అందుకనే గురువు గారు గాయత్రి మంత్రాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ గోల్ రీచ్ అవ్వడానికి గాయత్రి చాలా శ్రేష్టమైన మంత్రం అని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవల్యూషనరీ గోల్ ఏదైతే ఉందో ఆ బుద్ధిమై బుద్ధి అనేది దాన్ని కోశాల పేర్లతో చెప్తే విజ్ఞానమై కోశం అంటాం. కాబట్టి విజ్ఞానమై కోశంలో ఉన్న సాధనలు కూడా మనం బాగా ఆచరించుకోవాలి. విజ్ఞానమై కోశంలో ఇచ్చిన సాధనలు కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. మనోమయ కోశానికి సంబంధించిన ఈ సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనస్సు అధీనంలోకి రావాలి. మనస్సు అధీనంలోకి వస్తేనే ఏదైనా సాధన చేయగలం. కాబట్టి మొట్టమొదట గురువుగారు ఏం చేశారు, జపం చేయమన్నారు. ఆ జపం వల్ల మనస్సు ఎప్పుడైతే మన అధీనంలో ఉంటుందో తర్వాత మిగతావన్నీ చేయటంతో పాటు ఈ విజ్ఞానమయ కోశానికి సంబంధించిన సాధనలు చేయాలి. ఈ విజ్ఞానమయ కోశానికి సంబంధించిన సాధనలో మనందరికీ కూడా కొన్ని సాధనలు ఉన్నాయి. అవేంటంటే సోహం సాధన. ఈ సోహం సాధన అన్నిటికంటే బెస్ట్ ప్రాణాయామము అని మాస్టర్ జ్వాలాకులు ఇచ్చారు, గురువుగారు ఇచ్చారు సోహం సాధన. నెక్స్ట్ వచ్చేది రెండోది ఆత్మ అనుభూతి. మన శరీరం కాదు నేను, ఆత్మని అనుభూతి. మూడోది స్వర సంయమనం. ఈ కుడి ముక్కు ఎడమ ముక్కు ఆడటం బట్టి ఎడమ స్వరం ఆడుతుంటే ఏమిటి, కుడి స్వరం ఆడుతుంటే ఏంటి, రెండు స్వరాలు ఆడుతుంటే ఏంటి. స్వరయోగ విజ్ఞానం అని పెద్ద గ్రంథం ఉంది. ఆ తర్వాత నాలుగోది గ్రంథిభేదనం. ఈ గ్రంథిభేదనంలో విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, బ్రహ్మగ్రంథి, ఈ మూడు గ్రంథులు భేదన అంటే ముడి విప్పడం అన్నమాట. ఈ సాధనలు విజ్ఞానమై కోశానికి సంబంధించి ఇచ్చారు. ఈ విజ్ఞానమై కోశం ఎప్పుడైతే మనం అందుకుంటామో అప్పుడు అంతా భగవంతుడి యొక్క మనస్సులో ఏ తేజస్సు పనిచేస్తుందో, జగన్మాత యొక్క శక్తి మొత్తం భగవంతుడి మనస్సే. దాని ద్వారా మనం ఈ మనస్సులో, ఈ ప్రాణంలో, ఈ శరీరంలో ఆ శక్తి పనిచేయటం మొదలెడుతుంది. అప్పుడు వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే గురువు గారిలాగే ఉంటుంది, మాస్టర్లా ఉంటుంది, ఒక అరవిందుడిలా ఉంటుంది, లేకపోతే ఒక మాస్టర్ గారు సివి గారిలాగే ఉంటుంది. ఆ స్థితికి ప్రతి వాళ్ళని తీసుకెళ్ళటం ఎలాగా అనేది గురువు గారి పని, మాస్టర్ పని. అద్వితీయము గురు నిర్మాణము ఎంచి చూడ ఈ జగత్తులోనని ఒక పాట రాశారు గురుదేవులు, దాన్ని తెలుగు చేశారు మాస్టర్. ఒక గురువుని తయారు చేయటం అనేది ఎంత కష్టమైన విషయం అంటే ఆ కష్టమైన విషయాన్నే ఇప్పుడు సాధించడానికి మాస్టరు లేదా గురువు గారు వీళ్ళందరూ చేస్తున్న పని. దాంట్లో భాగంగా మనకు చెప్పకుండానే అనేక విషయాలు, అనేక రహస్యాలు చెప్తారు. దాంట్లో ముఖ్యమైనది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం, మన మనస్సు ఏ ఆలోచన లేని స్థితికి రావాలి, మౌనంగా రావాలి. దానికి ఒక మహాత్ముడు ఎలా చెప్పారంటే ఇది మెంటల్ సైలెన్స్, ఇమోషనల్ సైలెన్స్ అని రెండు మూడు సార్లు అనుకోవాలి. అనుకుంటే ఆటోమేటిక్గా మెంటల్ సైలెన్స్, ఇమోషనల్ సైలెన్స్ వచ్చేస్తుంది. ప్రాక్టీస్ చేయొచ్చు రోజు కాసేపు అలా అనుకుంటుంది. ఆ తర్వాత మనం ఏమి ప్రార్థన చేస్తున్నాం అప్పుడు గాయత్రి మంత్రం మొదలుపెట్టామనుకోండి, మిగతా ఏ సంకల్పం ఏ వికల్పం లేకుండా. సంకల్పం అంటే వికల్పం అంటే అనుకున్నది మళ్ళీ దాన్ని తీసేయటం, సంకల్పం అంటే ఒకటి అనుకోవటం. ఈ రెండు లేని స్థితిలో, కామ్ స్థితిలో మనం ఎంటర్ అయ్యి అప్పుడు గాయత్రి జపం చేస్తాం. చేసి గాయత్రి మంత్ర జపం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ కామ్గా ఉండి ఆ ఋతుంభర ప్రజ్ఞగా జగన్మాత మనలో వర్షిస్తోంది. మనని ముందర ఏం చేస్తోంది, మన మనస్సుని జగన్మాత మనస్సు అంటే భగవంతుడి మనస్సు అనమాట, భగవంతుడి మనస్సులోకి మన మనస్సును ఉద్ధరిస్తోంది, సంబంధం ఏర్పడుతోంది. మనకు జగన్మాత మనస్సుకి, మన మనస్సుకి సంబంధం ఏర్పడుతోంది. ఆ తర్వాత జగన్మాత మనస్సులోంచి అక్కడ ఆ ప్లేన్లో ఉండి మనం పనిచేస్తున్నాం అనమాట. ఆ ప్లేన్లో ఉండి పనిచేస్తాం అనేది మహాత్ములందరూ చేసే పని. ఆ స్టేజ్కి మనం కూడా ఎదగాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, మనం ఎక్కడున్నాం అంటే జగన్మాత లేదా భగవంతుడి మనస్సులో ఉన్నాము. అంతే, ఇప్పుడు స్టేజ్ని అడిగాను అనుకోండి ఎక్కడున్నామా అంటే నేను యూఎస్లో ఉన్నానంటుంది వెంటనే. అలాగే ఇంకో ఆయన అడిగాను అనుకోండి నేను లండన్లో ఉన్నాను, ఇంకొకళ్ళు హైదరాబాద్లో ఉన్నాంటారు, ఇంకొకళ్ళు విజయవాడలో ఉన్నారు, ఇంకొకళ్ళు గుంటూరు అంటారు. అలా కాకుండా ఇప్పుడు ఎక్కడున్నానంటే నేను భగవంతుడి మనస్సులో ఉన్నాను అనాలి. జపం చేసే ముందు నేను భగవంతుడి మనసులో ఉన్నాను అంటే, మనసులో ఉన్నానంటే ఉంటాం అంతే, ప్రూఫ్ ఏంటని అడగకూడదు. ప్రూఫ్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎలాగా భగవంతుడిలో మనసులో ఏముంటుందంటే అనంతమైన ప్రేమ ఉంటుంది, అనంతమైన కరుణ ఉంటుంది, అనంతమైన జ్ఞానం ఉంటుంది, అనంతమైన శక్తి ఉంటుంది, అనంతమైన ఆనందం ఉంటుంది. ఇది మనం అనుభూతి చెందగలిగితే ముఖ్యంగా మనకు ఆనందం కలుగుతుంది. ఎప్పుడూ లేని ఒక రకమైన సంతోషం చెప్పలేమన్నమాట, భలే ఉంది, చాలా బాగుంది అనిపిస్తూ ఉంటుంది. అది పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పూర్తిగా మనం భగవంతుడి మనసులో ఉండడం అనేది తెలుస్తుంది మనం. అప్పుడు ఆ భగవంతుడి మనసులో పనిచేస్తున్న ఆ జగన్మాత శక్తి ఏదైతే ఉందో, మన మనస్సు ఆ మనస్సు ఒకటైపోయింది కాబట్టి, విడిగా మనకు ఒక మనస్సు లేదు కాబట్టి ఆ శక్తే మనలోంచి కూడా పనిచేస్తుంది. ఆ రకంగా మనం భగవత్ శక్తికి వాహికలుగా మారిపోతాం. నా భగవత్ శక్తి అప్పుడు ఆ సమయానికి ఏమేం చేయాలి. ఇప్పుడు క్రైస్తవు ఉన్నాడు, రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు గుడ్డివాడు వచ్చాడు, వాడు చెయ్యి ఆయన చెయ్యి ఇలా కంటి మీద వేసి నీకు చూపు వచ్చుగా అంటే కంటి మీద చూపు వచ్చేసింది కంటికి. అక్కడ ఎలా పని చేసింది అంటే ఇది ఇదే టెక్నిక్. అలాగే కుంటివాడిని మామూలుగా నడిపించాడు, అలాగే ఐదు రొట్టెల్ని బోళ్ళంత ఐదు చేపలని బోళ్ళని చేపలు చేయడం, ఇవన్నీ కూడా ఆ సందర్భానికి అనుగుణంగా భగవత్ శక్తి మనలోంచి పనిచేయడం అనేది జరుగుతుంది. ఎప్పుడు మనం భగవంతుని యొక్క మనస్సుతోటి మనం మన మనస్సుని అనుసంధానం చేస్తున్నాం అనే భావన ఫస్ట్ ఉండాలి. ఆ తర్వాత అక్కడి నుంచి శక్తి ఫ్లో అవుతున్న భావన, ఆ ఫీలింగ్ మనం గమనించాలి. నిజంగా ఇప్పుడు సాకెట్లో వేలు పెట్టాను అనుకోండి, షాక్ కొడుతుంది కదా, అది మనం ఫీల్ అవ్వకలేదు, తెలిసిపోతుంది. అలాగే మన మనస్సు భగవంతుని మనస్సు అనుసంధానం అయింది అనగానే ఎప్పుడు కూడా ఎనర్జీ ఏమవుతుందంటే హయ్యర్ లెవెల్స్ నుంచి లోవర్ లెవెల్స్లోకి ప్రయాణం చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనలోకి ఆ శక్తి మన ప్యూరిటీ బట్టి ప్రవహిస్తుంది. మన ప్యూరిటీ ఆఫ్ థాట్ బట్టి, ప్యూరిటీ ఆఫ్ డిజైర్ బట్టి, ప్యూరిటీ ఆఫ్ ఆస్పిరేషన్ బట్టి, ప్యూరిటీ ఆఫ్ బాడీ బట్టి. రోజు చక్కగా రోజు రెండు పూట్ల స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకోవడం, ఇది శారీరకమైన ప్యూరిటీ. అలా కాకుండా ఇంకా అందరూ బాగుండాలి అనే శుభకామన, అలాగే గురువు గారు ఇచ్చిన సత్సంకల్పాలు, ఇవి మన డిజైర్కి అలాగే మెంటల్కి వాటికి సంబంధించిన ప్యూరిటీ. అందరూ బాగుండాలి. ఇవి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో ప్యూరిటీ పెరిగే కొద్దీ ఈ బాడీలో ఈథర్స్, ఫోర్ ఈథర్స్ చెప్పుకున్నాం సరే, ఫిజికల్, యాస్ట్రల్, వైటల్, మెంటల్. ఆ ఫోర్ ఈథర్స్లో ప్యూరిటీ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే అంతకు ముందున్న అణువులు అక్కడి నుంచి పోయి మహాపరా నిర్వాణలో ఉన్న ఈథర్ తోటి ఇవి ఫిలప్ అవుతాయి, ఫైనర్ బాడీస్ తయారవుతాయి అన్నమాట. ఎందుకు ఫైన్ బాడీ తయారవ్వాలంటే నెక్స్ట్ వచ్చే ఈ రౌండ్లో ఈ ఫిజికల్ బాడీస్ ఉండవు. ఇప్పుడు మనకు ఎలాగైతే ఫిజికల్ బాడీస్ ఉన్నాయో ఇలాంటివి థర్డ్ రూట్ రేస్లోనో సెకండ్ రూట్ రేస్లోనో లేవు అప్పుడు ఈథరల్ బాడీస్. ఇప్పుడు ఫిజికల్ బాడీస్ వచ్చాయి కదా, మళ్ళీ ఇవి టరన్ అలా పైకి వెళ్ళే కొద్దీ, ఎవల్యూషన్ ఆర్క్లో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే బాడీస్ ఈథరిక్ అవుతాయి తప్ప ఫిజికల్గా ఉండవు. అందుకని ఆ ఈథరిక్ బాడీస్ తయారు చేయడం కూడా ఇప్పుడు గురువుల యొక్క పని. మామూలు ఫిజికల్ బాడీ ఎలాగైతే వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఫిఫ్త్లోకి వెళ్తాం, ఆ తర్వాత సిక్స్త్కి వెళ్తాం, ఆ తర్వాత సెవెంత్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్లోకి వెళ్ళాలంటే ఫిజికల్ బాడీస్ ఉండవు అక్కడ. అందుకని కూడా గురువులు బోల్డ్ కార్యక్రమాలు ఇవ్వడం, సాధన చేయించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఇవి దృష్టిలో పెట్టుకుంటే మనలో మన పాత్రత బట్టి, మన పవిత్రత బట్టి, మన సంకల్పం యొక్క లక్ష్యం యొక్క పవిత్రత బట్టి మనలోకి భగవత్ శక్తి ప్రవహించడం అనేది జరుగుతుంది అని మొదట గుర్తుపెట్టుకోవాలి. సాధన మొత్తం కూడా గుర్తు గుర్తు గుర్తు. మరి ఈ సాధన చేస్తున్నప్పుడు భగవంతుడి మనస్సులో నా మనసు అనుసంధానం చేసుకోవాలంటే భగవంతుడు ఎక్కడున్నాడు ప్రశ్న. అంతటా ఉన్నాడు భగవంతుడు కదా, మరి అంతటా ఉన్నప్పుడు మనలో కూడా ఉన్నాడుగా. సీతారాం అనేవాడు మాట్లాడుతుంటే అంతటా ఉన్నాడు అని చెప్తుంటే సీతారాంలో భగవంతుడు ఉన్నాడు, తేజ వింటోంది కాబట్టి తేజల్లో భగవంతుడు ఉన్నాడు, కిషోర్లో భగవంతుడు ఉన్నాడు, అలాగే విజయ వారిలో భగవంతుడు, అలాగే కల్పన వారిలో భగవంతుడు, శైలజ గారు ఆవిడలో, అలాగే ఎంఎస్ఆర్ ప్రసాద్ గారు, అలాగే వింటున్న అందరిలో మనలోనే ఉన్నాడు భగవంతుడు. నాలో ఉన్న భగవంతుడికి నమస్కారం, నాలో ఉన్న గాయత్రి మాతకి నమస్కారం, నాలో ఉన్న గురుదేవులకి నమస్కారం. అందరూ మీలోనే ఉన్నారు, బయట ఎక్కడా లేరు. ఒక ఫోటో బయట పెట్టుకుని పూజ చేయటం అవన్నీ కరెక్టే, వాటి గురించి కాదననే ప్రశ్నకి లేదు అసలు. కానీ సాధనలో ముందరికి వెళ్ళాలంటే మీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, మీలోనే ఆ భగవంతుడి మనస్సు. భగవంతుడు ఎక్కడ ఉంటాడో ఆయన మనసు కూడా అక్కడెక్కడ ఉండేది. కాబట్టి నాలో ఉన్న భగవంతుడిని నమస్కరించి వేడుకుంటున్నాను. ఏమని, నా మనస్సుని ఓ భగవంతుడా నీ మనస్సుతో అనుసంధానం చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్గా మనం భగవంతుడి మనస్సుతో కనెక్షన్ వస్తుంది. వచ్చి ఈ యుగ నిర్మాణ యోజన కార్యక్రమాలు చేయటానికి కావలసిన వ్యక్తిగా నన్ను తీర్చిదిద్దు, దానికి కావాల్సిన జ్ఞానాన్ని, దానికి కావాల్సిన శక్తిని, దానికి కావాల్సిన వనరులను, ఏమేమి కావాలో అవి నాకు తెలియదు, అవన్నీ నువ్వే ఇవ్వాలి, ఇచ్చి నన్ను గురుదేవులు చూపించిన మార్గంలో నడిపించింది అని అడిగి మనం గాయత్రి జపం చేయటం మొదలెడితే ఆ సంకల్పం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా 100% అవుతుంది, ఏం డౌట్ లేదు. ఆ రకంగా మనం గురుదేవులు కోరుకున్న ఈ యుగ నిర్మాణ యోజన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 2000 నుంచి మరి ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో ఒక డేట్ ఉంటుంది కదా, 2025 2050 అలా, ఆ లోపల ఎక్కువ మంది దీని గురించి తెలియడం ఈ కార్యక్రమాలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అది మనం దృష్టిలో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఇప్పుడు చెప్పుకున్న ఈ మొత్తాన్ని ఏమంటాం ధ్యానం. ఇప్పుడు యాక్చువల్గా మనోమయ కోశానికి సంబంధించిన జపం, ధ్యానం రెండూ ఉన్నాయి. అందరూ అటెంటివ్గా ఉంటే కనుక కాస్త సావధానంగా కళ్ళు మూసుకు కూర్చోండి. కళ్ళు మూసుకుని మౌనంగా నాలో ఉన్న పరమాత్మకి నమస్కారం. మనలో ఎక్కడ ఉంటాడు అంటే మన బయట కూడా ఆయనే ఉన్నాడు, మన లోపల ఆయనే ఉన్నాడు, మన పైన ఆయనే ఉన్నాడు, మన కింద ఆయనే ఉన్నాడు, ముందు వెనకల ఆయనే ఉన్నాడు, మన లోపల బయట కూడా ఉన్నాడు, ముందు వెనక అలాగే కుడిపక్క ఎడం పక్క అలా భేదం లేకుండా అంతటా ఉన్నది ఒక్కడే. పురుష ఏవేదం సర్వం అని పురుష సూక్తంలో చెప్తోంది. ఈ దర్శనం అరవిందులకు అయింది. ఆయన ఏం చెప్పారు, వాసుదేవ సర్వం ఇది, ఇది ఉన్నదంతా వాసుదేవుడే. వాసుదేవుడు అంటే ప్రతి వాళ్ళలో వసించే భగవత్ శక్తి ఆత్మ. విశ్వం అంతా ఉంటే దాన్ని బ్రహ్మ అంటారు, పరబ్రహ్మ అంటారు. ఒక వ్యక్తిలో ఉంటే బ్రహ్మ, అంతటా ఉంటే పరబ్రహ్మ. ఒక వ్యక్తిలో ఉంటే ఆత్మ, అంతటా ఉంటే విశ్వాత్మ, లేకపోతే పరమాత్మ. అలాగా నాలో ఉన్న ఆ భగవంతుడికి నమస్కారం. భగవంతుడే గురువు. ఇద్దరు వస్తే ఎవరికి నమస్కారం పెడతాం వస్తా అంటే గురువుకి నమస్కారం పెడతాం, ఎందుకంటే ఈయన భగవంతుడు అని చూపించాడు కాబట్టి అని కబీర్గా గురువుగా చెప్తారు. అందుకని అసలు భగవంతుడు నీలోనే ఉన్నాడు అని చెప్పిన ఎవరు, ఆ మహాత్ములు, అతి మహాత్ములు, పరమ పూజ్య గురుదేవులు, పరమ మాతాజీ దాదా గురుదేవులకి, మాస్టర్ రామకృష్ణ గారికి నమస్కారములు. వారికి గురువులకి నమస్కారం చేసుకుని గురు వందనం అయిన తర్వాత నాలో ఉన్న భగవంతుడికి నమస్కారం. ప్రతి వాళ్ళు కూడా మొట్టమొదటి సాధించాల్సింది అనేక యుగాల నుంచి చెప్తున్నారు, అదేంటంటే ఆత్మజ్ఞానం. నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించు, నాలో ఉన్న భగవంతుడికి నమస్కరిస్తూ ఉన్నా నాకు ఆత్మజ్ఞానం ప్రసాదించు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఈ శరీరం నేను కాదు, నేను శరీరానికి అతీతుణ్ణి, శరీరానికి అతీతంగా ఎప్పుడూ ఉండేవాడిని, మళ్ళీ ఎప్పుడో కాసేపు ఒకసారి ఉండి ఒకసారి పోవడం అలాంటిది లేదు, శాశ్వతం సనాతనం అనే జ్ఞానం ప్రసాదించు. నీ మనస్సుతో నా మనస్సు అనుసంధానం అయ్యే భాగ్యం అనుగ్రహించు. నాలో ఉన్న భగవంతుడికి నమస్కరిస్తున్నాను, నా మనస్సు భగవంతుడి మనస్సు అనుసంధానమై ఉన్నది. ఇప్పుడు వింటున్న మనందరి మనస్సు ఏదైతే ఉందో, ఎవరెవరి మనస్సు ఉంటుందో, అదంతా భగవంతుడి మనస్సుతోటి అనుసంధానమైంది. భగవంతుడి మనస్సులో ఎప్పుడు ఒకటే ఉంటుంది, ఏంటది, అనంతమైన ప్రేమ, అనంతమైన జ్ఞానం, అనంతమైన శక్తి, అనంతమైన కరుణ, అనంతమైన జ్ఞాన విజ్ఞానాలు ఇవన్నీ ఉంటాయి, అంతా అనంతమే. ఆ అనంతమైనది మన పాత్రత బట్టి మనలోకి ప్రవేశిస్తుంది. ఎలాగైతే మనం సముద్రం దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఉన్న పాత్ర బట్టి, మన చేతిలో ఉన్న గిన్నె, చెంబు, బిందె, దాన్ని బట్టి నీళ్లు తెచ్చుకోగలము, అలాగా మన మనస్సు ఎప్పుడైతే భగవంతుడి మనస్సుతో అనుసంధానమైందో, మన సంకల్ప అలాగే లక్ష్య శుద్ధిని అనుసరించి మనకు లక్ష్య శుద్ధిని అనుసరించి ఏమవుతుందంటే, మన లక్ష్య శుద్ధిని అనుసరించి అది ఇంట్లోకి మనలోకి ప్రవహిస్తుంది, మన మనసులోకి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇప్పుడు మనం ధ్యానంలో ఏం చేస్తున్నాం, మన మనస్సు భగవంతుడి మనస్సుతో అనుసంధానమైంది. నా మనస్సు భగవంతుడి మనస్సుతో అనుసంధానమైంది. నువ్వు భగవంతుడి మనస్సులోంచి మన మనస్సులోకి, మన ప్రాణంలోకి, మన దేహంలోకి అవితంభర ప్రజ్ఞ అవతరిస్తుంది. శరీరం అన్నీ కూడా భగవంతుడి మనస్సు నుంచి వచ్చే సత్యంతో, జ్ఞానంతో, ఆనందంతో సంపూర్ణంగా నిండి ఉన్నాయి. సంపూర్ణంగా భగవంతుడి నుంచి, భగవంతుడి మనస్సులోంచి ప్రవహిస్తున్న జగన్మాత యొక్క శక్తి మన ప్రాణ శరీరాల్లో అణు అణువున నిండి ఉంది. మన చేయి పట్టుకుని మనల్ని లక్ష్యం వైపు నడిపిస్తోంది, సన్మార్గం వైపు నడిపిస్తోంది. భూమిపై స్వర్గావతరణ అనే లక్ష్యం నెరవేర్చడానికి కావలసిన జ్ఞానాన్ని, కావలసిన శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. లక్ష్యం వైపు ఎలాగ ప్రయాణించాలో అలాగ మనల్ని చేయి పట్టుకుని నడిపిస్తుంది. ఒక తల్లి ఒడిలో చిన్న పిల్లవాడు ఎలాగైతే నిశ్చింతగా ఉంటాడు, అలాగా ఎంతో నిశ్చింతగా మనం ఆ జగన్మాతకి మనల్ని మనం సమర్పించుకున్నాం. మనస్సంతా ఆనందంతో నిండిపోయింది. భగవంతుడు ఆనంద స్వరూపుడు అదే బాగా తెలుస్తుంది ముందర. అలాగే మనస్సంతా కూడా ఆనందంతో నిండిపోయింది. మనస్సు నుంచి ప్రాణమైపోయింది, ప్రాణమైకోశం నుంచి అన్నమైపోయింది. భౌతిక శరీరంలో ప్రతి అణువు కూడా ఆనందంతో పులకించిపోయింది. పరమాత్మ యొక్క అనంతమైన శక్తి ఆనందరూపంగా వర్షిస్తుంది. ఆనందవర్ష అమృతవర్షిణి, ఆనందవర్షిణి. ఇది అనుభవంలోకి తెచ్చుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఇది అనుభవంలోకి తెచ్చుకుంటూ అలా డీప్గా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవచ్చు. తర్వాత చేసుకుంటారు కానీ ఒకవేళ అలాగా అయిపోవాలంటే ప్రస్తుతానికి మన క్లాస్ కాబట్టి ఈ చెప్పుకున్న విషయం ఏదైతే ఉందో దీన్ని బాగా దృష్టిలో ఉంచుకుని జపం చేసే ముందు ఒకసారి ఇలా అనుకుని ఇంకా ఆ తర్వాత నుంచి జపం చేయండి. జపం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇది గుర్తు తెచ్చుకోండి. ఆ రకంగా ఏమవుతుందంటే మన జపంలో క్వాలిటీ పెరుగుతుంది. మాస్టర్ కోరుకున్న క్వాలిటీతో చేయాలి. ఆ క్వాలిటీతో చేస్తే మనం ఎక్కువగా మనం మన సాధనలో ఉత్తీర్ణులు అవుతాం. మాస్టర్ ఒక 30 ఏళ్ల పాటు ఎంతో శ్రమ కోర్చి ఎంతో ప్రేమతోటి ఎంతో దయతోటి ఎంతో సహనంతో ఎన్నో విషయాలు చెప్పారు. నీ విషయాలు చెప్పారంటే మళ్ళీ అవన్నీ మనం చెప్పుకోవాలంటే అన్నేళ్ళు పడుతుంది. కానీ వాటినన్నిటినీ పిండి ఒక జిస్ట్ లాగా చేయాలంటే బాగా నచ్చింది చెప్పడానికి మీకు. ఇది అందరూ దృష్టిలో ఉంచుకొని బాగా చేసుకోండి. అందరూ ఈ నవరాత్రి సాధన బాగా చేసి మీలోనే ఉన్న మాస్టర్ మిమ్మల్ని అందరినీ బాగా చేస్తున్నారని ఆయన ఆనందించాలి. ఆయన ఆనందించాలి అని చెయ్యండి. అలాగే లక్ష్యం కోసం పనిచేస్తామనే దృష్టితో చెయ్యండి. భూపై స్వర్గావతరణ అనేది మనం ఏకైక లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. మనం ఏ పని చేసినా దానికోసం చేస్తున్నామని తలపు ఎప్పుడూ ఉండాలి. పని ఉంచుకుంటూ ఈ భగవత్ శక్తిలో మనం బోలలాడుతూ ఆనందంగా ఈ కార్యక్రమాలు చేద్దాం. ఎప్పుడు ఆనందంగానే చేయాలి కార్యక్రమాలు తప్ప. అబ్బాయి చాలా కష్టం అండి, మనం ఇలాంటివన్నీ పెట్టారు ఏంటో. భూమిపై స్వర్గవతరణ అంటే ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు. ఇది చేయగలమా మేము అనకూడదు. చేయలేని ఎప్పుడు చెప్పరు గురువు, చేయగలిగినవే చెప్తారు. సగం వాళ్లే చేసేస్తారు పాపం, లేకపోతే మొత్తం చేసేసి చివరిలో ఈ రెండు కాస్త దగ్గర పెట్టుడు అని అంటారు. ఆ కాస్త దగ్గర పెట్టడానికే మనకు బద్ధకం. అలాంటి బద్ధకం లేకుండా మన బాడీస్ ఎంతకాలం ఉంటాయి అంతకాలం చిట్ట చివరి శ్వాస వరకు గురువుల పనిలో ఉంటాము అనే ఒక సంకల్పం తీసుకుంటూ మాస్టర్ పుట్టినరోజు నాడు మాస్టర్ కోరుకున్న వాళ్ళగా తయారవుతాము అనే సంకల్పంతో ఈ సాధన బాగా చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాస్తమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.